ఇప్పుడు మీకోసం అజయ్ వెన్నలా గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం సెప్టెంబర్ 27, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
హాయ్, నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
డిస్క్లైమర్: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased. And hence, listener's discretion is advised.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల, చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. జై లవకుశ ఈ మూవీ చూశానండి. నిజానికి స్టోరీ పెద్దంత అంటే యునిక్ ఏం కాదు, మామూలుగా ఉన్న స్టోరీనే. ఇది వరకు కాస్త ఈ హలో బ్రదర్ టైప్ అంటే ట్విన్స్ ఉంటే ట్రిప్లెట్స్ ఉంటే ఎలా ఉంటుంది అన్న విషయం మీద మన ఊహకు అందనంత గొప్ప ట్విస్ట్లు మలుపులు అయితే ఏమీ లేవు. అండ్ డిఎస్పి మ్యూజిక్ కూడా ఎక్స్ట్రాఆర్డినరీగా ఏం లేదు. మామూలుగా డిఎస్పి ఎప్పుడైనా సరే ఒక మ్యూజిక్ ఇస్తే అసలు ఫుడ్ టాపింగ్ మ్యూజిక్గా ఉండి బీజిఎం కానీ అంత అబ్బలే ఉంటుంది. దీనికి అలా లేదు, జస్ట్ నార్మల్ అంతే. ఇకపోతే కెమెరామెన్ బాగుంది, కొన్ని షార్ట్స్ చాలా బాగున్నాయి. డైలాగ్స్ ఒక 6-7 డైలాగులు అయితే భలే పేలుడే. అన్నిటినీ అలా పక్కన పెట్టేస్తే ఎన్టీఆర్ ఈ ఒక్క పేరు చాలదండి. బబ్బబ్బబ్బబ్బా, సీనియర్ ఎన్టీఆర్ మామూలుగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నట భీభత్స, నట భయంకర టైప్లో ఇలా ఎన్ని ఉపమానాలు పెట్టినా కూడా తనకు సరిపోవు అన్నంత రేంజ్ ఆఫ్ యాక్టింగ్ చేసేవాడు. ఏ పోర్షన్ అయినా సరే, బీట్ మైథలాజికల్, బీట్ ఫోక్ టైప్, ఏదైనా సరే సాంఘిక చిత్రాలు అన్నిట్లోనూ ది బెస్ట్ యాక్టింగ్ చేసి ప్రూవ్ చేసుకున్నారు. అందుకనే ఆయనకి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని బిరుదిచ్చింది, నట విఖ్యాత. అయితే ప్రజెంట్ జనరేషన్లో నిజంగా చెప్పాలంటే అట్లాంటి డిక్షన్ కానీ ఆ ఎక్స్ప్రెషన్ కానీ ఆ మాడ్యులేషన్ కానీ డైలాగ్ డెలివరీ యాక్టివ్నెస్ డాన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇన్ని ఉండాలి ఒక హీరోలో అని అంటే మటుకు ఖచ్చితంగా ఏదో ఒకటి తగ్గుతుంది. ఈవెన్ నా ఫేవరెట్ మహేష్ బాబు అయినా సరే. సో ఇలా అన్నిట్లోనూ రాణించి ఒక్కటి కాదు రెండు కాదు 3 విభిన్నమైన పాత్రల్లో ఒక వ్యక్తి నటించి మెప్పించడం అనేది యంగ్ జనరేషన్ యాక్టర్స్లో నిజంగా హీ కార్వ్డ్ అండ్ నిచ్ ఫర్ హిమ్సెల్ఫ్ అనిపించింది నాకైతే. బబ్బబ్బబ్బ, జూనియర్ ఎన్టీఆర్ టోటల్లీ నెయిల్డ్ ఇట్. అసలు కంప్లీట్ మూవీని తన షోల్డర్స్ మీద అలాగా మోసుకెళ్ళిపోయాడంతే. ఇంటర్వెల్ వరకు అసలు జై క్యారెక్టరైజేషన్ మనకి పరిచయం అంటే చిన్నప్పుడు ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ మనకు అసలు కనపడదు. కానీ ఆ వచ్చినప్పటి నుంచి ఆ డైలాగ్స్లో ఆ కళ్ళల్లో ఉన్న క్రౌర్యము, పక్కన వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా అంటే కుసుడు మాట్లాడుతున్నప్పుడు కూడా తన ఫేస్లో ఉన్నటువంటి ఆ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో, కొన్ని కొన్ని సీన్స్ అయితే అంటే పెద్ద అయిన తర్వాత కూడా మళ్ళీ ఇద్దరు నాటకం అది వేద్దామని ఒకసారి అంటే తనను పరివర్తన తీసుకురావాలని చెప్పి ఒక చిన్న నాటకం వేస్తారు. దాంట్లో యాక్చువల్గా తను హీరోగా ఉండాలి, కానీ విలన్ని పొగుడుతున్నప్పుడు హీరోగా ఉంటే తన లోపల ఉన్నటువంటి ఆ ఇన్నర్ రాక్షసుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడన్నది అసలు ఆ ఎక్స్ప్రెషన్స్, అబ్బా అబ్బా అబ్బా, అది అసలు చెప్పడానికి రాదు, చూడాల్సిందే అంతే స్క్రీన్ మీద. ఇఫ్ నాట్ ఫర్ ఎనీ అదర్ థింగ్, అట్లీస్ట్ గో ఫర్ ఎన్టీఆర్, యూ విల్ డెఫినెట్లీ వాచ్ ఇట్, లవ్ ఇట్. సారీ, ఎందుకంటే ఎంత ఎన్టీఆర్ అంటే చిరాకున్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా అంటారు చాలా బాగా చేశాడే అని ఒక్కసారి అన్న. అంత సూపర్బ్ యాక్టింగ్ అన్నమాట. మెయిన్ థీమ్ వచ్చేసి అన్నదమ్ముల మధ్య ఐడెంటిటీ క్రైసిస్, ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్, అంటే మన జై నత్తిగా మాట్లాడతాడు, తనని ఎవరు సరిగ్గా ఆదరించరు, ఇన్క్లూడింగ్ తమ్ముళ్ళు. అదప్పుడు తెలిసి తెలియని ఏజ్ చిన్నతనం కాబట్టి దాన్ని మిగతా, అంటే మేనమామ తర్వాత మిగతా ఊర్లో వాళ్ళు వీళ్ళందరూ ఇంకా ఎన్కరేజ్ చేస్తూ ఉంటే, పెద్దవాడిగా తను అరే వీళ్ళు ఇలాగే అనుకుంటున్నారు తమ్ముళ్ళు కూడా అని ఫిక్స్ అయిపోయి, ఐడెంటిటీ కోసం అవమానపరిచినప్పుడు, అంటే నత్తి ఉన్నదని చెప్పి అసలు ఏ ఐడెంటిటీ లేకుండా కొంచెం ఏదో పిచ్చి పిచ్చి వేషాలు, అంటే తాటకి పనికిరాని అశ్వమేధ యాగంలో అయితే గుర్రము ఇలాంటి మొహం తెలియని అసలు మాటలు డైలాగులు లేనటువంటి క్యారెక్టర్లు అవి ఇచ్చి వీళ్ళిద్దరినే హైలైట్ చేస్తూ ఉండడం వల్ల ప్రాబ్లం అయిపోయి కోపం వచ్చి ఒక రకమైన అడమెంట్నెస్ పెరిగి తను వీళ్ళ మీద కక్ష తీర్చుకోవాలనుకుంటాడు. ఆన్ దిస్ నోట్ నాకు ఒక కథ గుర్తొచ్చింది. అంటే ఆల్రెడీ జైలవ్ కుసే ఒక కథ, దాని రివ్యూ ఎలాగో నేను మామూలుగా సినిమా చూసిన తర్వాత దాని రివ్యూ చెప్తాను కాబట్టి చెప్పాను. అయితే దానికి సంబంధించి అసలు అన్నదమ్ములు లేదా అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు ఏదైనా సరే సిబ్లింగ్స్ మధ్య గొడవలు ఉంటాయి ఆబ్వియస్లీ. ఇప్పుడు ఇందులో కూడాను జై అలా అన్న తర్వాత మళ్ళీ అన్నదమ్ములు ఇద్దరూ కూడాను చాలా భయపడుతూ ఉంటారు పెద్ద అయిన తర్వాత వీడిని కలిసినప్పుడు, అమ్మో అసలు ఏంటి ఇంత క్రౌర్యంగా ఉన్నాడు, నిజంగా రాక్షసుడు, ఊర్లో వాళ్ళ దగ్గర నుంచి అందరూ అసహించుకుంటారు. స్టిల్ సిబ్లింగ్స్ మటుకు తనను వదలకుండా తనలో మార్పు తీసుకురావాలి అని చెప్పి, అంటే ఫస్ట్ కుషుడు అనుకోడు, దొంగ కాబట్టి ఆబ్వియస్లీ ఎప్పుడెప్పుడు ఉన్నదంత దోచుకెళ్ళిపోదామా అనే చూస్తూ ఉంటాడు. బట్ లవ్డ్ క్యారెక్టర్గా చేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఏంటంటే చాలా సాఫ్ట్ నేచర్డ్ అండ్ మంచివాడు కాబట్టి, అరే మనం ఎందుకు తనలో, మన వల్లే కదా తనకి ఇట్లాంటి ఇప్పుడు మెంటాలిటీ ఒకటి డెవలప్ అయింది, సో ఈ మెంటాలిటీని మనమే తుడిచేయాలి అనే ఒక మంచి సంకల్పంతో మార్పు చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ ఎండ్లో ఏంటంటే కుసుడు కూడా తనకి హెల్ప్ చేస్తాడు. సరే స్టోరీ మొత్తం నేనే చెప్పేస్తే ఇంక మళ్ళీ మీరు చూడటానికి ఏముండదు. ఈవెన్ స్టోరీ చెప్పినా కూడా ఈ సినిమా మాత్రం అట్లీస్ట్ వన్ టైం వాచ్, ఒకవేళ ఎన్టీఆర్ అంటే అంత ఇష్టం లేదనుకున్న వాళ్ళకు కూడా వన్ టైం వాచ్, అంత బాగుంది. యాక్టింగ్ మాత్రం అస్సలు మామూలుగా లేదు. అసలు రేపు పొద్దున నా భూతో నా భవిష్యత్ అంటారు చూసారా, భూతో ఆల్రెడీ సీనియర్ ఎన్టీఆర్ ఉండి ఉన్నారు కాబట్టి నా భవిష్యత్ అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి యాక్టింగ్ మాత్రం ఇంకెవరు చేయలేరు. సో వాళ్ళ అమ్మ చెప్తుంది అనమాట, అన్నదమ్ములు కలిసి ఉండాలి నాన్న, జై మీ ముందు ఉంటాడు, సో అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అది ఇది అని చెప్పి. సో ఇలా అన్నదమ్ములు కలిసి ఉండాలి అని అందరూ చెప్తుంటారు, ఉండకపోతే ఏమవుతుంది అనేది మనకి మిత్రలాభం మిత్రభేదం ఇలాంటి వాటిల్లో ఫ్రెండ్స్ కలిసి ఉండకపోతే ఏమవుతుంది, ఎవరైనా సరే మనిషి ఏకాకిగా ఉండాలి అని అనుకోవడం మాత్రం కష్టమైన విషయం, అసలు అది జరిగే పని కూడా కాదు. ఖచ్చితంగా మనిషి సంఘజీవి, మనిషికి రిలేషన్స్ కావాలి, ఫ్రెండ్స్ కావాలి, అందరితో కలిసి ఉంటేనే. తను ఏదన్నా ఆలోచిస్తున్నాడు అనుకోండి, తను ఆలోచించేది తప్ప రైటా అనేది 10 మందితో, అట్లీస్ట్ 10 మందితో కాకపోయినా నా అనుకున్న ఇంకొక మనిషితో పంచుకోకపోతే, తను ఏదైనా నెగిటివ్ స్టెప్ వేసే అవకాశాలు ఉన్నాయి, చెడు వైపు పయనించే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా చెప్పడానికి ఒకళ్ళు ఉండాలి. దానివల్ల మెయిన్ ఇప్పుడు సే సపోజ్ మనకి మహాభారతంలో సుందోపసుందుల కథ ఉంది కదా, ఎవరైనా సరే అన్నదమ్ములు పోట్లాడుకుంటూ ఉన్నారు అనుకోండి, ఏ విట్రాది సుందోపసుందులు అలా కొట్టుకుంటున్నారు అని అంటుంటారు మన వాళ్ళు. ఈ ఇట్లా అంటే ఫస్ట్ నుంచి కూడాను పాండవులు కౌరవులు వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు కిందకే కథ వచ్చేది. సో వాళ్ళు ఎలా అయితే ఇప్పుడు ఒక పోట్లాట సోదర భావన లేకుండా ఉండడం, దానివల్ల వచ్చే అనర్థాలు, అది వాళ్ళకే కాదు వాళ్ళ కుటుంబానికే కాకుండా బయట వాళ్ళకు కూడా చాలా అనర్థదాయకం అనే విషయం మనకు తెలుసు. ఆన్ దిస్ నోట్ అసలు ఇలాంటి అనర్థాలని ఎలా మనము కంట్రోల్ చేయొచ్చు, అసలు అన్నదమ్ముల మధ్య వైరం ఎందుకు ఉండకూడదు, వైరం లేకుండా కలిసి ఉండడం వల్ల ఉండే లాభాలేంటి, పోట్లాడుకోవడం వల్ల వచ్చే నష్టాలేంటి, వీటికి సంబంధించిన పిట్ట కథలు, అంటే దిస్ ఇస్ అబౌట్ ఫ్యామిలీ రిలేషన్స్ ఇవాళ నేను చెప్పబోయేది. సో అందుకని ఇవాళ మనం వాటి గురించి మాట్లాడుకుందాం. అందులో భాగంగానే జై లవకుశ కూడాను ఫ్యామిలీ రిలేషన్స్కి సంబంధించిందే, అందులోనూ ముగ్గురుకి సంబంధించిన కథ కాబట్టి ట్రిప్లెట్స్లో ముగ్గురు నిజంగా చెప్పాలంటే మనకి స్క్రీన్ మీద చూస్తుంటే ముగ్గురు చేస్తున్నారు యాక్టింగ్ అనే అనిపిస్తుంది తప్ప ఒక్కడు మూడు పోర్షన్లు వేసినట్టు అనిపించదు అసలు. అందులోనూ సెకండ్ హాఫ్ అంతా కూడా జై లవ కుశ ముగ్గురు కూడాను జై టైప్ ఆఫ్ వేషంలోనే ఉంటారు. స్టిల్ మనకి ఏంటంటే ఓకే ఇట్స్ నాట్ ఎనఫ్ అనిపిస్తూ ఉంటుంది, ఇంకా ఇంకా చూడాలి వీడి యాక్టింగ్ అని అనిపిస్తూ ఉంటుంది స్క్రీన్ మీద. ఎస్పెషల్లీ మనకి వీడు అన్నానంటే మీరు అస్సలు ఆశ్చర్యపోకర్లేదు. ఒక సామాన్య ప్రేక్షకులు ఎప్పుడు కూడాను మన అనుకుని అలా కనెక్ట్ అయిపోతూ ఉంటారు, ఏంటి వాడు ఏం చేశాడ్రా అని ఇలా అంటూ ఉంటారు కదా. బ్రహ్మానందం గారు మామూలుగా జైలా ఇలాంటివి అంటూ ఉంటారు కాబట్టి అది ఎన్టీఆర్ అయినా బ్రహ్మానందమైనా ఎవరైనా సరే మన అనుకున్న ఫీలింగ్తో వచ్చేటటువంటి ఎక్స్ప్రెషన్ అది. సో ఆమె గుడ్ ఫ్యాన్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ బై ద వే. సో బేసిక్గా నాకు సినిమాలు అంటే కొంచెం మంచి అభిప్రాయమే ఉంది, కాకపోతే ఏంటంటే అన్ని సినిమాలు చూడను అలా అని చెప్పి స్పెసిఫిక్గా ఒక్కళ్ళు అంటూ ఏం లేదు. అందరి సినిమాలు చూస్తాను కానీ అన్ని సినిమాలు మాత్రం చూడను, నాకంటూ కొన్ని స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి వాటి బట్టి చూస్తాను. సరే కమింగ్ టు ద పాయింట్, జై లవ్ కుసలో ముగ్గురు వేషము అంటే ముగ్గురు జై వేషమే వేసినా కూడా ప్రతి దాంట్లో కూడా ఒక యూనిక్నెస్ మనకు తెలిసిపోతుంది. వాళ్ళు ముగ్గురు ఒకటే వేషంలో ఉన్నా కూడా వీడు లవుడు వీడు కుషుడు వీడు జై అని చెప్పి తెలిసిపోతూ ఉంటుంది. సో అంత బాగా బీజిఎం ఒక్కటే కొంచెం ఇంకా మెరుగ్గా ఉండొచ్చు, మరి ఎందుకు దేవశ్రీ ప్రసాద్ కొంచెం సీత కన్నేశాడో తెలీదు. అండ్ యాక్టింగే అన్నిటినీ కొట్టుపడేసింది. ఇంకెంతమంది స్టార్ వాల్యూ ఉన్నా కూడా ప్రదీప్ రావత్ కానీ ఇంకా మన బ్రహ్మాజీ వీళ్ళందరూ ఎంతమంది ఉన్నా కూడా కేవలం ఎన్టీఆర్ వల్ల అందరూ సైడ్ లైన్ అయిపోయారు. ఎంతలా సైడ్ లైన్ అయ్యారంటే హీరోయిన్లు అసలు వాళ్ళకి రోల్స్ అంటూ ఏం లేవు మొత్తం అంతా తనే. అండ్ ఈ సినిమాకి అతిపెద్ద మైనస్ పాయింట్ వచ్చి తమన్నా అండి. ఆ ఐటమ్ సాంగ్ అసలు బాబోయ్ చాలా చెత్తగా ఉంది. అసలు తమన్నా మామూలుగా చాలా అందంగా ఉంటుంది, మరేంటో అసలు ఒక దయ్యంలాగో రాక్షసులాగో చూపించారు. సరే ఇదండి. సో ఇవాళ నేను ఇలాగే జైలవకుసలాగే అన్నదమ్ములు ఫస్ట్ ఇండిఫరెన్సెస్ వచ్చి కొట్టుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయి, అలా కాకుండా లాభాలు అంటే కలిసి ఉండడం వల్ల లాభాలు ఏంటి ఇవన్నీ కూడా నేను చెప్తాను. బై ద వే దీని అండర్ కరెంట్ థీమ్ వచ్చి గుర్తింపు అనేది మనిషికి చాలా అవసరం. మీరు గనక నెగ్లెక్ట్ చేస్తే అన్నదమ్ముల్లో వీడికి ఏదో ఇట్లా లోపం ఉంది నత్తిగా మాట్లాడతాడని చెప్పి మీరు కనుక గుర్తించకుండా తన టాలెంట్ను గుర్తించకుండా నెగ్లెక్ట్ కనెక్ట్ చేస్తే వాళ్ళు జై కాస్త రావణగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పడం అండర్ కరెంట్ థీమ్. సో బీ ఫ్రెండ్లీ, అందరినీ సమంగా చూడండి మీ సిబ్లింగ్స్ని అని చెప్పడమే కథ ముఖ్య ఉద్దేశం. దీంట్లో ఈ జై పాత్ర అప్పుడు వచ్చేటటువంటి బీజిఎం హైలైట్ అసురు 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 అని వస్తూ ఉంటుంది, భలే ఉంటుంది అది. అంటే ఒక మనిషికి నెగిటివ్ క్యారెక్టర్స్ నచ్చితే అంటే ఆ మనిషి నెగిటివిటీ ఇష్టపడతాడనో లేకపోతే వాళ్ళలో ఆ థాట్స్ ఉన్నాయనో చెడుని ఎక్కువగా అంటే ఆదరిస్తాడనో ఆకర్షితుడవుతాడనో అలాంటివి ఏమి పెట్టుకోకుండా అందరూ మూకుమ్మడిగా జై పాత్ర కోసం ఎదురు చూశారంటేనే అర్థమవుతుంది ఎంత బాగా తను ఆ క్యారెక్టర్ని ప్లే చేశాడనేది. సరే ఇక దసరాకి సంబంధించి ఆల్రెడీ మనం ఇంకా ఎండుకు వస్తున్నాము. సో దసరా నవరాత్రుల్లో ఆల్రెడీ మనం రేపు ఎల్లుండి ఇంకా అసలు మెయిన్ పండుగలు ఇవాళ రేపు ఎల్లుండి, అందుకని ఆ పండగని ఆస్వాదిస్తూ ఇలా నా కథల్ని కూడా ఆస్వాదిస్తూ ఉంటారని ఆశిస్తూ ఇక మన సిబ్లింగ్స్ కథని ఈ చిన్న విరామం తర్వాత మొదలు పెడతాను.
మీరు వింటున్నారు అర్జే వెన్నలా గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం September 27, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Namaste, this is Bhuvika. Now you are listening to my media, the voice of India.
పరమేశ్వర స్వరూపులైన మైండ్ మీడియా శ్రోతలకు చెరుకు రామమోహన్ రావు నమస్కారములు. నేను సంస్కృతి సౌరభము అన్న కార్యక్రమమును నిర్వహిస్తూ ఉన్న విషయము మీకు తెలిసిందే. ఇందులో హర్షధర్మమును గురించి, మన ఋషులను గురించి, మన దేశం యొక్క గొప్పదనమును గురించి, దేశముపై యువతకు కలగవలసిన బాధ్యతను గురించి తెలుపుతూ వస్తూ ఉన్నాను. మీరు ఆదరిస్తూ ఉన్నారు, మీరు ఇదే విధముగా ఆదరించితే ఈ దేశము యొక్క ఔన్నత్యమును ప్రపంచమున నిరుపమాన స్థితికి తీసుకురాగలుగుతారు. తప్పక ఆదరించుతారు కదూ. శుభం భూయాత్.
నమస్కారం, నేను మీ సాయి శివాని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ విద్యారాణి. వన్ మినిట్ వైడ్స్ కార్యక్రమంలో ఇప్పుడు మీకోసం ఒక భర్తృహరి సుభాషితం. అఘము వలన మరల్చుహితార్థ కలితుంజేయు గోప్యంబుదాచు భోషించు గుణము విడువడా పన్నులేవడి వేళనిచ్చు మిత్రుడీ లక్షణంబుల మెలగుచుండు. ఈ భర్తృహరి సుభాషితం యొక్క భావం, స్నేహితుడు తన స్నేహితుని పాపముల నుండి మరల్చును, సంపదలతో కూడిన వాణినిగా చేయును, అతని దోషములను రహస్యంగా ఉంచుతాడు, సుగుణములు లేశమైనను వాటిని శతాధికముగా పోషించి చాటుతాడు, ఆపద సమయములలో తన స్నేహితునికి దగ్గరగా ఉంటాడు కాని విడిచిపెట్టడు, దారిద్ర్యమున ధన సహాయం చేస్తాడు. ధన్యవాదము.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి mindmedia.com వెబ్సైట్ కి తప్పక లాగిన్ అవ్వండి. ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
హలో, దిస్ ఇస్ తమన్, యూఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ మనం సిబ్లింగ్స్కి సంబంధించిన, అంటే అన్నదమ్ములు కలిసి ఉంటే ఎంత మంచిది, కలిసి లేకపోతే ఎంత కష్టము అనే విషయం మీద కథ చెప్తానన్నాను కదా. సో కమింగ్ టు ద పాయింట్, సుందోపసుందుల విషయానికి వస్తే గనక ఎవరైనా అన్నదమ్ములు మామూలుగా పోటాడుకుని ఉంటే మనం అంటూ ఉంటాం కదా. సో సుందుడు ఉపసుందుడు అనే ఇద్దరు నికుంభుడు అనే రాక్షసుడి కొడుకులు, సరే ఇద్దరు కలిసి వింధ్యారణ్యంలో బ్రహ్మ కోసం అని చెప్పి చాలా ఘోరమైన తపస్సు చేశారు. కొంతకాలానికి బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలి బాబు అని అడిగాడు. మేము కామరూపులం, అంటే మన ఇష్టం వచ్చిన, మాకు ఇష్టం వచ్చిన రూపాన్ని ధరించగలగాలి, ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళగలగాలి, ఎదుటి వాళ్ళని మాయ చేయగలగాలి, అంతేకాదు మాకు చావు అనేది రాకూడదు అని అడిగారు. అప్పుడు బ్రహ్మ, మొదటివన్నీ పర్లేదు కానీ చావు రావద్దంటే ఎలాగా అని అన్నాడు. అంతే కదా, దేవతలు కూడా ఒకనాటికి వాళ్ళ అవతారాన్ని చాలించే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ వాళ్ళ లోకానికి వెళ్ళారు. అలాంటిది మానవ మాత్రులు, రాక్షసులు వీళ్ళందరికీ కూడాను అంటే కష్టం. సో అందుకని ఇది పైగా ఖచ్చితంగా శివుడిని బ్రహ్మని అడిగే క్వశ్చనే ఇది, మాకు చావు రాకుండా అనేది. కానీ అప్పటికే ఎంత అత్యాశ చూడండి. అసలు సరే అడిగేసరికి పోనీ బయట వాళ్ళు ఎవరి చేతిలోనూ చావు రాకుండా చేయండి, మాలో మేమే చంపుకుంటే తప్ప మేము చావకూడదు అని కొద్దిసేపు ఇద్దరు బాగా డిస్కస్ చేసుకుని చెప్పారు. చావు ఉండకూడదు అని అన్నాడు. ఓకే, ఇంత తపస్సు చేసి మనమేమో అనవసరంగా వేస్ట్ చేసుకోవడం ఎందుకని చెప్పి చాలాసేపు ఇద్దరు డిస్కస్ చేసుకుని, ఓకే ఇప్పుడు మా ఇద్దరి మధ్య మేము పోటాడుకుని చావాల్సింది తప్ప బయట వాడు మమ్మల్ని చంపకూడదు, పోనీ ఈ వరం ఓకేనా అని చెప్పి ఒక చిన్న అమెండ్మెంట్ పెట్టారు. అనేసరికి మీ అన్నదమ్ముల అనుబంధం మీద మీకు అంత గట్టి నమ్మకమా, సరే అలా కనియండి అని చెప్పి బ్రహ్మ ఓకే అన్నాడు. నిజంగా సుందోపసుందుల మధ్య అంత గాఢమైన, దృఢమైన, మంచి క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉండేది అనేది మనకు దాన్ని బట్టి అర్థమవుతుంది. సో వాళ్ళల్లో వాళ్ళు పోట్లాడుకునే సందర్భమే రాదు అన్న ధీమాతోటి అలాంటి వరం అడిగి తీసుకున్నారు. అదైతే బాగానే ఉంది. కానీ మరి ఒకసారి ఇప్పుడు అసక్తులుగా మామూలుగా ఉన్నప్పటికన్నా కూడాను మన వెనకాల ఒక పెద్ద శక్తి ఉంది, ఒక వరం ఉంది, లేకపోతే మనకి ఒక అండ ఉంది అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ధైర్యము రెట్టింపు అవుతుంది. అంతే కదా, ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నాం మనము, మనకి డబ్బులు అవసరము అని అనుకున్నప్పుడు ఆ జాబ్ని చాలా భక్తి శ్రద్ధలతో చేస్తాం. అదే మనకి ఒక 50 కోట్ల లాటరీ తగిలింది అని అన్నారు అనుకోండి. సరే ఈ జిఎస్టీలు ట్యాక్సులు అన్నీ పోయినా కనీసం ఒక 40 కోట్లన్నా మిగులుతుంది కదా, పోనీ 30 కోట్లు. సో అప్పుడు ఇంకా మనకు జాబ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ 30 కోట్లని ఎఫ్డీ వేసేసి ఇంకా కూర్చున్నామంటే అసలు ఇప్పుడు అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది, మన మెంటల్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, మన మైండ్ సెట్ ఏంటి, చెయ్యను అసలు ముందు అంతవరకు కూడా రాదు, క్వశ్చన్ చేసే వరకు కూడా రాదు, మనమే రెజిగ్నేషన్ పెట్టేసి వచ్చేస్తాం. సేమ్ ఇస్ ద కేస్ విత్ ఎనీ పొలిటికల్ పార్టీ. అప్పటి వరకు అంటే కాస్త ఎలక్షన్స్ ముందు ఏమన్నా కొంచెం జనాల్ని అడగాలి ఓట్లు అని అనుకున్నంత మటుకు చాలా కష్టం మీద ఉగ్గబట్టుకుని అయ్యో అదండి ఇదండి అని చెప్పి చాలా చక్కగా మాట్లాడతారు. వన్స్ ఓట్లు వచ్చేసాక వాళ్ళకంటూ చేతులకు పవర్ వచ్చాక అసలు జనాలకి కనపడతారా, జనాల మాట వాళ్ళకి అసలు వాళ్ళ వరకు చేరుతుందా, ఛాన్సే లేదు. మళ్ళీ 5 ఏళ్ళు అంతే. అందుకని అలాంటి గర్వమే వీళ్ళకు కూడా వచ్చింది. వరాలు వచ్చిన తర్వాత మరి అంతే, దేవతలని మునుల్ని అందరినీ బాధించడం మొదలుపెట్టారు. వాళ్ళు పెట్టే హింస తట్టుకోలేక అందరూ కలిసి మళ్ళీ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు ఇలాంటి వరాలు ఇస్తారని మాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు చూడండి అసలు టార్చర్ పెడుతున్నారు వాళ్ళు అని చెప్పి మొరబెట్టుకున్నారు. వాళ్ళ గోడు విని తన వరం ఎందుకు అబ్బాయి ఇలా రివర్స్ అయింది అని అనుకుని బ్రహ్మ తల పట్టుకున్నాడు, రాదర్ తలలు పట్టుకున్నాడు అంటే బాగుంటుంది మరి అంతే కదా. సో అప్పుడు వాళ్ళు మరి ఇంకొకళ్ళ చేతులు అయితే చావరు కదా, చస్తగిస్తే వాళ్ళే ఫైట్ చేసుకుని ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు చావాల్సిందే తప్ప. కానీ మరి వాళ్ళకేమో ఒకళ్ళ మీద ఒకళ్ళకి విపరీతమైన అభిమానం ఉంది, అన్నదమ్ములు అన్న ఆ బంధం చాలా గట్టిగా ఉంది. సో మొత్తానికి వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకోవడమే తప్ప ఇద్దరిది ఒకటే మాట ఒకటే బుద్ధి, వాళ్ళిద్దరి మధ్య మరి ఫైటింగ్ ఎలా పుట్టించాలి, అలా కాకపోతే వాళ్ళకేమో చావు రాదు అనుకునేసరికి చివరికి బ్రహ్మకి ఒక మంచి ఉపాయం తట్టింది. దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మను పిలిపించి వీళ్ళిద్దరి మధ్య తగాద పెట్టడానికి ఒక మంచి అప్సరసని మీరు పుట్టించాలి. మామూలు వాళ్ళనైతే నేనే సృష్టిద్దును, కానీ ఈమెని ప్రత్యేకంగా తయారు చేయాలి కాబట్టి ఆ పని మీకు అప్పగిస్తున్నాను. అన్ని లోకాల్లో ఉన్నటువంటి అందమైన గుణాలన్నిటినీ కలబోసి ఆ అమ్మాయిని నువ్వు రూపొందించాలి, నేను ప్రాణం పోస్తాను అని చెప్పాడు. అప్పుడు విశ్వకర్మ అన్ని రకాల సౌందర్యాల నుంచి ఒక నువ్వు గింజ సైజులో కాస్త కాస్త తీసుకుని తిలోత్తమ అనే ఒక అమ్మాయిని తయారు చేశాడు. తిలోత్తమ అన్న పేరు అలా వచ్చింది. ఉత్తమమైన అన్ని గుణాలని కలిపి ఉత్తమమైన అన్ని గుణాలని నువ్వు గింజంతా అందులోంచి ఇందులో నుంచి తీసుకుని ఒక ప్రోధి చేసి ఒక రూపంగా మారిస్తే అది తిలోత్తమ. సో మొత్తానికి ఆ తిలోత్తమకి ప్రాణం పోశాడు బ్రహ్మ. అప్పుడు ఆ దేవతల ఆదేశం మేరకి సుందోప సుందుల దగ్గరకు వచ్చి ఆ అమ్మాయి ఎదురుగుండా నిలబడింది. ఆ అమ్మాయి అందం చూసేసరికి వీళ్ళిద్దరికి అసలు బ్రెయిన్ బ్లాంక్ అయిపోయింది. నన్ను పెళ్లి చేసుకో అంటే నన్ను పెళ్లి చేసుకోని ఇద్దరు పోటీ పడ్డారు. అప్పుడు తిలోత్తమ ఏమన్నదంటే మీరిద్దరూ నా ముందు యుద్ధం చేయండి, ఎవరు గెలిస్తే వాళ్ళని వరిస్తాను అని చెప్పింది. అంతే ఇద్దరు ఫైటింగ్ మొదలు. హోరా హోరీగా చాలా రోజులు యుద్ధం చేసుకున్నారు, ఒకళ్ళనొకళ్ళు పొడుచుకున్నారు, ఒకళ్ళ చేతిలో ఇంకొకళ్ళకి ఎటు చావు ఉంది కాబట్టి వీళ్ళిద్దరే ఫైట్ చేసుకున్నారు కాబట్టి ఇద్దరు పొడుచుకుని చచ్చిపోయారు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ సోదరుల మధ్య గనక వైరం ఉంటే అసలు అది ఎంత బలమైన వాళ్ళైనా సరే, ఎన్ని వరాలున్నా సరే, ఎంత అప్పటి వరకు వీళ్ళు ఎట్లాంటి వరాలు పొంది ఉన్నా ఏది ఏమైనా సరే ఎవ్వరూ కాపాడలేరు, ఖచ్చితంగా వాళ్ళకి చావు మూడుతుంది, వాళ్ళ పతనం వాళ్లే గొయ్యి తీసి మరీ తవ్వుకున్నట్టే అని చెప్పి చెప్తుంది ఇలాంటి కథ. అలాగే అంటే ఇద్దరు సోదరుల మధ్య వైరం ఏర్పడి ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటే దేవుడు కూడా హర్షించడు అని చెప్పి బైబిల్లో ఉన్న ఓల్డ్ టెస్ట్మెంట్లో కేన్ ఏబుల్ కథ చెప్తుంది. అదేంటంటే ఒక బైబుల్ ప్రకారం ఆడమ్ ఈవ్లకి ఫస్ట్ కేన్ అనే కొడుకు పుట్టాడు. తర్వాత కొన్నాళ్ళకి ఏబల్ అనే ఇంకొక కొడుకు పుట్టాడు. కేనేమో రైతు, ఏబలేమో పశువుల కాపరి. పంట పండంగానే కేనేమో ఫలసాయాన్ని తీసుకుని వచ్చి దేవుడికి ఇచ్చేవాడు. ఏబులేమో తన గొర్రెకు పుట్టిన పిల్లని తీసుకొచ్చి దాన్ని చంపి ఆ మాంసాన్ని ఇచ్చేవాడు. దేవుడేమో ఏబల్ ఇచ్చిన దాన్ని స్వీకరించి కేన్ ఇచ్చిన దాన్ని రిజెక్ట్ చేసేవాడు. కేన్కి కోపం వచ్చి దేవుడిని తిట్టాడు. దేవుడు అతన్ని, ఎందుకు నువ్వు అలాగా కోపపడుతున్నావు? కోపం అన్ని పాపాలకి కారణం. నువ్వు అది జయించాలి తప్ప అది నిన్ను జయించాలని చూస్తుంది. నువ్వు అసలు దానికి లొంగద్దు అని చెప్పి చెప్పాడు. తనకంటే ఏబులే ఎక్కువ దేవుడికి ఇష్టమైన వాడు అనే అసూయతోటి కేన్ తన తమ్ముడిని పొలం చూద్దువు గాని రా అని చెప్పి పిలిచి పొలానికి తీసుకెళ్ళి అక్కడ చంపేస్తాడు. దేవుడు కేన్ని, ఏడి నీ తమ్ముడేడి అని అంటే నాకేం తెలుసు, వాడిని కాపలగాడమేనా నా పని అని చెప్పి విసుక్కుంటాడు. కేన్లో ఉన్న అసూయ స్వార్థం కనపడడంతో దేవుడికి కోపం వచ్చి, అమాయకుడైన సొంత తమ్ముడి మీదే ఇంత దారుణానికి అసలు నువ్వు ఎలా ఓడిగట్టగలిగావు? నీ తమ్ముడి రక్తంతో తడిసిన భూమి నీ మీద పగ తీర్చుకోవడానికి ఖచ్చితంగా ఆక్రోశిస్తుంది. నువ్వు ఇక్కడ భూమి దున్నినా కూడా అస్సలు పంట పండదు, పంటలు కూడా పండనటువంటి ఈ నేల మీద నువ్వు ఉండి కూడా వేస్టే కదా, మరి దేశ దిమ్మరిలాగా తిరుగుతూ ఉండి ఇంకా అని చెప్పి తిట్టాడు. అప్పుడు ఈ శాపం చాలా దారుణంగా ఉంది, నన్ను పుట్టిన ఊరి నుంచి తరమేయడమే కాకుండా నన్ను డేంజర్ జోన్లోకి నెడుతున్నావు, నన్ను చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఒక తమ్ముడిని చంపిన హత్య చేసిన హంతకుడిగా చూస్తారు, సో ఆ కోపంతో వాళ్ళు నన్ను చంపినా చంపచ్చు అని అంటాడు కేన్. అనేసరికి అంటే సమాజం ఎంత అసహించుకుంటుంది అనే విషయం అప్పుడు తనకు తెలుస్తుంది. అప్పుడు ఇదిగో ఈ శరీరం మీద నీకు ఒక గుర్తు పెడుతున్నాను, ఇది చూసిన వాడేవాడు నీకు హాని తలపెట్టడు అని చెప్పి హామీ ఇచ్చాడు దేవుడు. ఇంకా చేసేదేం లేక కేన్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఈడెన్ గార్డెన్కి వెళ్ళి అక్కడ తూర్పు వైపు వెళ్ళి అక్కడ స్థిరపడ్డాడు. సో ఇలా అంటే పోట్లాడుకునే సోదరుల విషయానికి వచ్చినప్పుడు తెలుగులో సుందోప సుందులు ఉన్నట్టే కేన్లో ఇంగ్లీష్లో కేన్ అండ్ ఏబుల్ అని అంటూ ఉంటారు. అంటే వాళ్ళు కూడా అక్కడ ఇలా వ్యవహరిస్తూ ఉంటారనమాట. ఇలా ఇంకా చాలా ఉన్నాయి విషయాలు, నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
మీరు వింటున్నారు అర్జే వెన్నలా గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం September 27, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Hi everyone, this is your playback singer Bhargavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
Hi everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
కళకు నిజమైన బహుమానం అభిమానుల ప్రోత్సాహం. మరి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రియమైన మీతో మీ ఆరోగ్యం, ఆనందం, స్ఫూర్తిదాయకమైన అంశాలు, ప్రముఖుల సందేశాలతో పాటు ఒక మంచి మాటను కూడా పంచుకునేందుకు వచ్చేస్తుంది మీ ఆర్జే భార్గవి. మనసు విప్పి మాట్లాడేందుకు ప్రియమైన మీకు స్వాగతం.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 యామడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచానే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ మనము అన్నదమ్ములు పోట్లాడుకుంటే ఎలా అసలు దానికి సంబంధించిన కథల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. తెలుగులో సుందోపసుందులు లాగా పోట్లాడుకుంటున్నారు ఎందుకు అని అనడము, ఇంగ్లీష్లో కేన్ అండ్ ఏబుల్ లాగా ఎందుకు ఎప్పుడు ఫైటింగ్ చేసుకుంటారని చెప్పడము, ఇలాంటి అంటే ఇదే కేన్ అండ్ ఏబుల్ పేరుతోటి జెఫ్రీ ఆర్చర్ అనే ఒక ఫేమస్ ఇంగ్లీష్ రైటర్ ఇంగ్లీష్లో ఒక నావెల్ రాశాడు. ఆ నావెల్లో ఏంటంటే కేన్ ఏబుల్ ఇద్దరు బ్రదర్స్ కాదు, 1906లో ఒకే రోజున వేరువేరు బ్యాక్గ్రౌండ్స్లో వేరువేరు దేశాల్లో పుట్టిన వాళ్ళు. విలియం కేన్ అనే అతను అమెరికాలో ఉన్న బోస్టన్లో ఒక కూలీ కుటుంబంలో పుట్టాడు. ఏబుల్ అనే అతను పోలాండ్లో కొంచెం బాగా పూర్ ఫ్యామిలీలోనే పుట్టినా కూడా స్వయం కృషితో పైకొచ్చాడు. ఇద్దరి మధ్య అసలు ఎటువంటి రీజన్ లేకుండా ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల అగాధం ఏర్పడుతుంది. ఒకళ్ళనొకళ్ళు బాగా దెబ్బతీసుకుంటారు, కానీ అనుకోని పరిస్థితుల్లో వాళ్ళ పిల్లలు ప్రేమలో పడి వాళ్ళిద్దరు ఒక కపుల్ అవుతారు. కేన్ చనిపోయిన తర్వాత ఏబుల్కి తెలుస్తుంది తను కష్టకాలంలో ఉన్నప్పుడు తనకి అంటే అనానిమస్గా అజ్ఞాతంగా సహాయం చేసింది కేనే అని. లాస్ట్ టైంలో ఇంకా అంటే అంత్య దశకు వస్తారు కదా జీవితంలో, అప్పుడు పశ్చాత్తాపడతాడు. ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళు పోట్లాడుకుంటే ఎంత నష్టము అనేది ఎలా అయితే మనం అనుకుంటున్నాము, అలాగే ఒక దేశం ముక్కలయ్యి వేర్వేరు దేశాలుగా ఏర్పడినవి కూడా ఇంతే నష్టము, అంటే వాళ్ళు ఆ దేశాల మధ్య వైరం కూడా అంతే నష్టము అనేది కూడాను మనము ఆలోచించాల్సిన విషయమే. ఒకప్పుడు మనది అసలు విశాలమైన అఖండ భారతదేశం. 1947లో మనకు స్వతంత్రం ఇస్తూ ఇంగ్లీష్ వాళ్ళు మత ప్రాతిపదిక మీద భారత్ అండ్ పాకిస్తాన్గా విడగొట్టారు. సరే మన రెండు దేశాల మధ్య ఎలాంటి ఘర్షణ ఉన్నది, అసలు ఎలాంటి మంచి సామరస్యత ఉన్నది, ఎంత మనము బాగా కలిసి ఉంటున్నాము అనేది మనందరికీ తెలిసిన విషయమే. 1947లో 65లో 71లో 99లో యుద్ధాలు కూడా జరిగినాయి. మత ప్రాతిపదికన ఏర్పడిన పాకిస్తాన్ 1971లో భాషా ప్రాతిపదికన ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్గా విడిపోయింది. ఈస్ట్ పాకిస్తాన్ తన పేరుని బంగ్లాదేశ్గా మార్చుకుంది, వెస్ట్ పాకిస్తాన్ పాకిస్తాన్గా ఉండిపోయింది. ఇప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ల మధ్య సఖ్యత అస్సలు లేదు. ఇక కొరియా 35 సంవత్సరాల పాటు జపాన్ వాళ్ళ ఆక్రమణలో ఉండేది. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత జపాన్ ఓడిపోయిన తర్వాత గెలిచిన మిత్రపక్షాలు 1945లో కొరియాని 2 ముక్కలు చేసి పంచుకున్నాయి. ఉత్తర కొరియా సోవియట్ రష్యా అధీనంలోకి వెళ్తే దక్షిణ కొరియా అమెరికా అధీనంలోకి వచ్చింది. 1950 నుంచి 1953 మధ్యలో 2 ప్రాంతాల మధ్య యుద్ధం జరిగింది. ఇప్పటికీ 2 దేశాల మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటుంది. ఇలా వేరే వాళ్ళ చేత అంటే వాళ్ళ ప్రమేయం లేకుండా డివైడ్ చేయబడి తర్వాత ఐకమత్యంగా ఉన్న దేశాలు కూడా ఉన్నాయి. మరి దాని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం, ఎందుకంటే విడిపోవడంలో ఉన్నటువంటి బాధలు అసలు అలా పోట్లాడు అంటే దాయాదులైనా సిబ్లింగ్స్ అయినా దేశాలైనా ఏవైనా సరే ఒక విషయం మీద మిస్కమ్యూనికేషన్ వచ్చి విడిపోతే ఆ విడిపోయిన తర్వాత ఆ వైరం అలాగే ఉంటే ఎంత నష్టం అనేది మనం చూసినప్పుడు అన్ని విషయాల్లోనూ అలాగే చెప్పలేము కదా. కొన్ని మంచి ఎగ్జాంపుల్స్ సెట్ చేసినవి కూడా ఉన్నాయి. అలాంటి వాటిల్లో వియత్నాం ఉంది. అది ఫ్రెంచ్ వాళ్ళ పరిపాలనలో ఉండేది. 1954లో వియత్నాంకి ఫ్రీడమ్ ఇచ్చి తప్పుకుంది ఫ్రెంచ్ ఫ్రాన్స్. అది ఇష్టం లేని ఈ అగ్రదేశాలు ఏవైతే ఉన్నాయో అది ఇష్టం లేని చాలా, అంటే ఆబ్వియస్లీ మరి ఒక కంట్రోల్లో ఉన్నప్పుడు ఆ కంట్రోల్ని వదిలేసి ఫ్రాన్స్ అంత మంచి పని చేస్తే ఆబ్వియస్లీ అగ్రదేశాలకి, ఎస్పెషల్లీ కమ్యూనిస్టుల ఆధీనంలో ఉన్న ఉత్తర వియత్నాం ప్రాంతం నుంచి దక్షిణ వియత్నాంని విడగొట్టి దానికి వియత్ కాంగ్ అని పేరు పెట్టినాయి అగ్రదేశాలు. సో అక్కడ అమెరికా ఒక ఏమంటారంటే పప్పెట్ టైప్లో ఒక ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. దక్షిణ వియత్నాంని కేంద్రంగా చేసుకుని రష్యా చైనా ఆ సపోర్ట్ తోటి ఉత్తర వియత్నాం మీద ఆల్మోస్ట్ 2 డెకేడ్స్ పాటు చాలా ఘోరమైన యుద్ధం చేసింది. అయినా సరే గెలవలేక 1975లో వెనక్కి తగ్గింది. అప్పుడు మళ్ళీ 2 వియత్నాంలు ఏకమై ఒకే దేశంగా ముందుకు సాగుతున్నాయి. 2 ప్రపంచ యుద్ధానికి కారణం సెకండ్ వరల్డ్ వార్కి కారణం జర్మనీ యొక్క యుద్ధకాంక్ష, కానీ అంతిమంగా అదే ఓడిపోయింది. ఇక గెలిచిన మిత్రపక్షాలు జర్మనీకి బుద్ధి చెప్పాలని అది మళ్ళీ తలెత్తకుండా చేయడానికి దాన్ని ఈస్ట్ జర్మనీ వెస్ట్ జర్మనీగా విడగొట్టాయి. ఈస్ట్ జర్మనీ రష్యా ఆధీనంలోకి వెళ్తే వెస్ట్ జర్మనీ అమెరికా మిగతా ఇతర వెస్ట్రన్ కంట్రీస్ దేశాల మద్దతుతోటి అలా మంచి పర్వాలేదు బాగానే పైకి వచ్చింది. వాళ్ళ సిటిజన్స్ వెస్ట్ జర్మనీకి వలస వెళ్ళిపోకుండా ఈస్ట్ జర్మనీ వాళ్ళు బెర్లిన్ గోడ కట్టి ఆ 2 దేశాల మధ్య కంప్లీట్లీ అసలు రాకపోకల్ని నిషేధించేశారు. అయితే 1989 నాటికి రష్యా బాగా బలహీనపడి కంప్లీట్లీ మొత్తం ముక్కలు ముక్కలు అయిపోవడంతో, అంటే ఇదివరకు అంతానేమో సోవియట్ రష్యా మంచి పెద్ద యునైటెడ్గా ఉండేది, ఆ తర్వాత ముక్కలు ముక్కలు అయిపోయిన తర్వాత 2 ప్రాంతాల జర్మన్ పౌరులు ఒక్కటవుదామని డిసైడ్ అయ్యారు. అప్పుడు బెర్లిన్ గోడను పగలు కొట్టి ఒకే జర్మనీగా ఏర్పడి ఎంత అభివృద్ధి సాధించారు అనేది ఇప్పుడు మనం జర్మనీని చూస్తే తెలుస్తుంది. సో కలిసి ఉంటే ఎంత మేలు జరుగుతుందో, అదే గనక కలిసి లేకుండా కలహించుకుంటూ ఉంటే ఎంత హాని జరుగుతుందో ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనకి చెప్తాయి. అసలు ఒక అంటే సంఘటితంగా మనం ఒక విషయం మీద ఏదైనా సరే అనుకుంటే అది ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది అనే విషయానికి ఇది ది బెస్ట్ ఉదాహరణ కాదంటారా? సరే ప్రస్తుతానికి ఇంకో చిన్న విరామం తీసుకుందాం, ఆ తర్వాత మరో విషయంతో మీ ముందుకు వస్తాను.
మీరు వింటున్నారు అర్జే వెన్నలా గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం సెప్టెంబర్ 27, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
అందరికీ నమస్కారం, నేను మీ అంజనా సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మడిషి అన్నాక కోతంత కళాపోషణ ఉండాలి, ఉతగానే తిని తొంగుంటే ఇక మడిసికి గొడికి తేడా ఏటుంటది అంటారు మన రావు గోపాలరావు గారు. అట్టాగే పొద్దస్తమానం పని పని అంటా ఉంటే మన మైండ్ కూడా రోబో అయిపోద్ది కదండి. అందుకని వీలైతే 4 జోకులు, కూసిన సినిమా విశేషాలు, వెరసి సరదా కబుర్లు ఇవన్నీ మోసుకొచ్చేస్తుంది మీ ఆర్జే అశ్విని పెమ్మరాజు సరదాగా కాసేపు అనే శీర్షికన. ప్రతిరోజు సాయంత్రం ISTV 4:30 నుంచి 5 గంటల వరకు వినడానికి మీరు సిద్ధమేనా మరి?
నమస్తే, నేను మీ విద్యారాణి. 1 మినిట్ బెట్స్ కార్యక్రమంలో శ్రోతల కోసం భాస్కర శతకంలోని ఒక పద్యం. ఊరక వచ్చు పాటుబడకుండిన ఫలం భద్రుష్టమే, పారగదల్గువానికి ప్రయాసమునందిన దేవదానవుల్ వారలటుండగా, నడుమ వచ్చిన శౌరికి కల్గెగాదే శృంగారపు ప్రోవు లక్ష్మియును కౌస్తుభరత్నము 2 భాస్కరా.
ఈ పద్యం యొక్క భావము పూర్వపుణ్య ఫలము ఉన్నచో ఏమాత్రం కృషి చేయని వారికైనను ఊరకనే ఫలము లభించును. సముద్రమును మథించువేళ మథించునట్టి దేవతలు దానవులు ఉండగా మధ్యవచ్చిన విష్ణువునకే శ్రీ మహాలక్ష్మియు మరియు కౌస్తుభమును దొరికెను. దీనికి పూర్వగాథ ఒకటి ఉన్నది. పూర్వము దేవతలను రాక్షసులను కలిసి అమృతం కొరకు వాసుకి అను పామును త్రాడుగా మందర పర్వతమును కవ్వముగా చేసుకుని సముద్రమును మధింపగా అందు అమృతము పడక ముందు పుట్టిన వస్తువులలో మేలవు లక్ష్మీదేవిని కౌస్తుభమణిని విష్ణువు పరిగ్రహించెను. ధన్యవాదములు.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో సోదర భావం ఉండాలి ఇద్దరి మధ్య. సోదర భావం లేకపోతే అది ఎంత అనర్థాలకి దారితీస్తుంది అనే విషయం మీద మనము ఇవాళ ఇన్ని కథలు చెప్పుకున్నాం, అంతా బాగానే ఉంది. కానీ ఈవెన్ మూవీస్లో కూడా మనం చాలాసార్లు చూస్తే ఈ విషయాన్ని ఎన్నోసార్లు చెప్పారు. ఎప్పుడో రిలీజ్ అయినటువంటి అజిత్ సినిమా ఒకటి వాలి అని ఉంది చూసారా, ఆ సినిమా నుంచి మొదలు పెడితే ఇదిగో ఇవాళ జై లవకుశ వరకు ఎన్నెన్నో సినిమాలు. అంటే సోదర భావం ఉండాలి ఖచ్చితంగా, ఇద్దరు అన్నదమ్ముల మధ్య మంచి ఒక అనుబంధం అనేది ఉండాలి. అంటే మనకి మూవీస్ పరంగా వచ్చేసరికి చాలా రకాల క్యారెక్టరైజేషన్స్ జరిగినాయి. అంటే ఒక భయపెట్టే అన్న, అన్నయ్య సినిమా అంటే ప్రేమ ఉంటుంది కానీ ఎక్కడో అంతర్లీనంగా ఉంటుంది అన్నమాట, డిసిప్లిన్ పేరుతోటి అలా కొంచెం కంట్రోల్లో పెట్టాలి అని. భలే అన్నయ్య, తర్వాత మన పెద్దన్నయ్య బాలకృష్ణది ఇలా. అండ్ వాలీలో కూడా ఇద్దరు కొట్టుకుంటారు, అంటే అది వేరు, అది కంప్లీట్లీ వాలీ స్టోరీయే. మామూలుగా మనకి రామాయణంలో వచ్చినటువంటి వాలీ స్టోరీయే ఇంచుమించుగా. సో అలా, అలాగే రీసెంట్ బ్లాక్ బస్టర్ హిట్ అసలు ప్రపంచం అంతటిని తన వైపుకు తిప్పుకున్నటువంటి బాహుబలి, అది కూడా అంతేగా. ఇద్దరు అంటే దాయాదులు, దాయాదులు అని కూడా చెప్పడానికి లేదనుకోండి, పెద్ద నాన్న పిల్లలు తన పిల్లాడు అంతే. మరి వాళ్ళిద్దరి మధ్య కనపడటానికి పెద్ద బైరం ఏం కనపడదు. అంటే దీనికి ఏంటంటే మెయిన్ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు ఎలాంటి ప్రభావాన్ని వాళ్ళ మీద వేస్తారు, చిన్న మనసుల మీద, అది ఖచ్చితంగా ఇట్ మ్యాటర్స్. చిన్నప్పుడు అందరూ కలిసే ఉండాలి అని పదే పదే చెప్తూ ఉండడం వల్ల వీళ్ళల్లో కూడా అరే కలిసి ఉందాము అనేటువంటి ఒక భావన బాగా పెంపొందుతుంది. అలా కాకుండా ఫస్ట్ నుంచి కూడా ఏదో అన్నట్టుగా అట్లా ఉంటే గనక ఖచ్చితంగా అలాంటి భావనే పెంపొందుతుంది. వాడి నీకన్నా అసలు అది, వీడి నీకన్నా ఇది, అసలేమో ఎప్పుడు కూడా నిన్ను సరిగ్గా పట్టించుకోడు, నీతో సరిగ్గా మాట్లాడు, నువ్వెందుకు వాడితో మాట్లాడతావు, చూసావా వాడు అలా చేస్తున్నాడు, ఇలాంటి కంపారిజన్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. అది అంటే ఆటో ట్యూనర్ అంటారు చూసారా, ఆ టైప్లో ట్యూన్ అయిపోతూ ఉంటుంది అనమాట మైండ్. ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఒకళ్ళని కంపేర్ చేస్తూ ఇంకొకళ్ళని గనక మనం అంటూ ఉంటే ఆబ్వియస్లీ వీళ్ళకి వాళ్ళ మీద ఒక రకమైనటువంటి ద్వేషభావం అనేది కలుగుతుంది. వీడు విలు విద్యలో వాటిల్లో అన్నిట్లోనూ వీడు చాలా బాగా చేస్తున్నాడు అని అన్నప్పుడు, అరే నేను నన్ను గుర్తించట్లేదు, నా టాలెంట్ను గుర్తించట్లేదు, వాళ్ళ టాలెంట్ను గుర్తిస్తున్నారు. ఈ గుర్తింపు అనేదే అన్ని సమస్యలకి మూలం, మెయిన్. ఆ ఐడెంటిటీ క్రైసిస్లో ఎంతో మంది ఐదర్ వాళ్ళని వాళ్ళు అంతం చేసుకుంటారు, లేదా పక్కన వాళ్ళని అంతం చేయడానికి ట్రై చేస్తారు. ఈ అడమెంట్నెస్కి, ర్యాష్నెస్కి, ఇటువంటి ఒక అంటే టైప్ ఆఫ్ పొజెసివ్నెస్ ఉంటుంది చూసారా, అదంతా ఇలాంటి వాటి వల్లే వస్తుంది. చూసారా, నేనంటే పెద్దంత ఇంట్రెస్ట్ లేదు, అన్నయ్య అంటేనే ఇంట్రెస్ట్, తమ్ముడు అంటేనే ఇంట్రెస్ట్, ఇలా అలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే తర్వాత తర్వాత చిన్నప్పటి నుంచి ఒక చిన్న విషబీజం చాలు, ఒక చిన్న ఉప్పు గ్రాన్యూల్ చాలు పాలు మొత్తాన్ని కంప్లీట్లీ పగలగొట్టడానికి. అలాగా ఒక్కొక్క సిచ్యువేషన్ ఒక్కొక్కసారి అలాగ రైజ్ అవుతూ ఉండి అది తర్వాత తర్వాత ఏమవుతుందంటే మనకి విడదీయలేనంత విపరీతమైన అగాధం ఏర్పడిపోతుంది. మళ్ళీ దాన్ని కలపలేనంత, విడదీయలేనంత కాదు, విడదీస్తుంది అగాధమే, మన తర్వాత దాన్ని మనం అసలు కలపలేము, అలా తయారైపోతుంది. సో అందుకనే మెయిన్ ఏంటంటే మనము ఫస్ట్ నుంచి కూడాను ఇద్దరూ సమానమే, అది ఆడైనా మగైనా సరే, అలాంటి భావనతో కనుక పెంచగలిగితే ఖచ్చితంగా ఇలాంటి మైండ్ సెట్ తయారవ్వకుండా చేసిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు ఉన్నాడు, వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ను బట్టి వాళ్ళు ఏ పని అయితే చేయగలరో ఆ పనిని మనం చెప్పొచ్చు. అంతేగాని కంచాలు పెట్టండి లేదా అన్నాలు తినేటప్పుడు డిన్నర్ టేబుల్ సెట్ చేయడానికి అనుకోండి కంచాలు పెట్టండి అని చెప్పడము, మగపిల్లాడు వాడేందుకు ఆడపిల్ల నువ్వు చెయ్యి ఇలా అంటూ ఉంటారు కొంతమంది. దట్ ఈస్ టూ బ్యాడ్. అది ఏమవుతుందంటే ఇద్దరిలోనూ ఒక రకమైన భావన పెంపొందుతుంది. ఈ అమ్మాయికి ఏంటంటే నేను అనవసరంగా ఆడపిల్లగా పుట్టాను, అన్ని నన్నే చేయమంటున్నారు, అసలు వాడే పని చేయక్కర్లేదు, వాడంటే చాలా ఇష్టం వీళ్ళకి, అందుకనే వీళ్ళు ఏ పనులు చెప్పరని ఇటు ఒక నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. ఓహో మగవాడు ఇంట్లో ఏ హెల్ప్ చేయక్కర్లేదు, అసలు ఆడవాళ్లే చేయాలి అన్ని పనులు, నేను చేయకూడదు, ఐ కెన్ జస్ట్ రిలాక్స్ అన్నటువంటి ఫీలింగ్ ఆ పిల్లలకి వస్తుంది. ఇది రేపు పొద్దున ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీలో కూడాను రిఫ్లెక్ట్ అవుతుంది. సడన్గా రేపు పొద్దున వాళ్ళ ఆవిడ ఏదైనా హెల్ప్ అడిగింది అనుకోండి, నేను చేయడం ఏంటి, నువ్వు చేసుకో అనేటటువంటి ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ పురుష అహంకారాన్ని మనమే పెంచి మరీ పోషించినట్టు అవుతుంది. అందుకే ఏజ్కి తగ్గట్టు పనులు చెప్పాలి తప్ప జెండర్ డిఫరెన్సియేషన్ వల్ల పనులని కొన్నిటిని సెగ్రిగేట్ చేసి మరీ వాళ్ళకి వీళ్ళకి అలా సెగ్రిగేట్ చేసి చెప్పడం మటుకు అస్సలు కరెక్ట్ కాదు. నేను చాలామంది ఇళ్లలో చూశాను ఈ విషయాన్ని. ఏంటంటే ఆడపిల్ల పనులు చెయ్యాలి, రేపు పొద్దున ఇక్కడ వేరే ఇంటికి వెళ్తే పరిస్థితి ఏంటి, ఏ పని నేను నేర్పలేదని అంటారు అన్న ఒక ఫీలింగ్ తోటి అన్ని పనులు కంచాలు పెట్టడాలు తీయడాలు తర్వాత ఏదైనా చిన్న చిన్న మాపింగ్ ఆ పనులు, ఏ మగవాళ్ళు ఎందుకు మాపింగ్ చేయకూడదు. ఇక్కడ నేను స్త్రీ సాధికారత ఇలాంటివి ఏమి మాట్లాడట్లేదు, కానీ రేపు పొద్దున బ్యాచిలర్ ఉండాల్సి వస్తుంది, ఎక్కడన్నా ఒక్కడే ఉండాల్సి వస్తుంది, అప్పుడు పరిస్థితి ఏంటి, అన్నీ తెలిసి ఉంటే మంచిదే కదా. అండ్ మెయిన్ ఆ థాట్ ప్రాసెస్, అది ఎప్పుడూ కూడాను ఖచ్చితంగా మనం దాన్ని తుంచివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు ఆల్రెడీ మనకి ఇప్పుడు మీరు ఫారిన్ కంట్రీస్లో చూడండి, ఎవరి పని వాళ్లే చేసుకోవాలి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనుకోండి, లేకపోతే అక్కడ పని వాళ్ళు ఉండరు, అసలు ఆ సంస్కృతే ఉండదు కాబట్టి అనుకోండి, డిష్ వాషరు ఇంకోటో వాషింగ్ మిషన్ ఏదైనా సరే అది ఖచ్చితంగా వాళ్లే చేసుకుంటారు తప్ప ఎవరి మీదకి తొయ్యరు. బట్ అలాంటిది మనకి ఇక్కడ ఏంటంటే అరే మగవాళ్ళు సరే వీళ్ళందరూ ఇక్కడ కూర్చుని పేకాడుకుంటూ ఉంటే అక్కడ మనమేమో కాఫీలు టిఫిన్లు ఇవ్వాలి, ఇలాంటి ఒక సెట్ ఆఫ్ మైండ్ సెట్ నుంచి మనము బయట పడాలి. వీళ్ళు బయటకు వెళ్ళి పనులు చేసుకుంటూ ఉంటారు, వీళ్ళేమో ఇంట్లో ఈ పనులన్నీ చేస్తూ ఉంటారు ఇలాంటివి. ఆ పనులు అట్లాంటి ఒక మైండ్ సెట్ని కనుక మనం మార్చలేకపోతే ఏమీ చేయలేము. లెట్ మీ టెల్ యూ, అది చాలా అసలు క్లిష్టమైన పరిస్థితి. అది రేపు పొద్దున ఎవరైనా సరే ఇప్పుడు బయట ఇంటికి వెళ్తే కనుక మన అమ్మాయిని తిట్టుకుంటారన్నట్టే, ఒకవేళ మగపిల్లాడైనా కూడాను మనల్నే తిట్టుకుంటారు ఇలాంటి మైండ్ సెట్తో పెంచారేంటారు. అసలు ఇవాళ రోజున ఈ పని ఆ పని అని తేడా లేదు, ఇంట్లో ఉన్న ఇద్దరు అన్ని పనులు షేర్ చేసుకుంటున్నారు. వీళ్ళు బయటకు వెళ్ళి పనులు చేస్తున్నారు, వాళ్ళు ఇంట్లో పనులకి వాళ్ళు చెయ్యేసి వాళ్ళు షేర్ చేస్తున్నారు. ఇట్స్ జస్ట్ షేరింగ్ ఆఫ్ వర్క్ అంతే, ఇట్స్ నథింగ్ టు డూ విత్ ఎనీథింగ్. ఆ విషయాన్ని కనుక మనం గుర్తించగలిగితే సోదరభావం ఖచ్చితంగా పెంపొందుతుంది. ఒకళ్ళు ఒక పనులు చేసి ఈ సెక్ట్ ఆఫ్ ఇది చేయండి ఇది చేయండి అని అట్లాంటి సెగ్రిగేట్ కనుక చేయకుండా ఉంటే చాలా మంచిది అని నా అభిప్రాయం. మీరేమంటారు ఈ విషయంలో ఎస్పెషల్లీ? అందుకని ఆడపిల్లల పనులు మగపిల్లల పనులు అని సెగ్రిగేట్ చేయకుండా ఇద్దరికి కనుక చెప్పామనుకోండి. మెయిన్ నేను ఇది మటుకు డిన్నర్ టేబుల్ దగ్గర చాలాసార్లు చూశాను, పొద్దున్నే లేకపోతే డిన్నర్ టేబుల్ అప్పుడు ఎవరు మంచినీళ్ళు పెట్టాలి, ఎవరు కంచాలు పెట్టాలి, ఎవరు ఏం చేయాలనే విషయం మీద తర్జన భర్జనలు. అసలు దానికి ఒక పెద్ద మళ్ళీ సీన్స్ ఇతారా చూసావా నిన్న నేను పెట్టాను, మరి వాళ్ళు పెట్టాలి కదా, నిన్న అది జరిగింది, వాళ్ళని చెయ్యాలి కదా అని. అసలు అంత వంతులేసుకోవాల్సిన అవసరమే లేదు. ఇల్లు అందరిది అయినప్పుడు, వంట ఒకళ్ళు చేసినప్పుడు, కూరలు ఒకళ్ళు కట్ చేసినప్పుడు, ఇలా అన్నీ షేర్ చేసుకుంటున్నప్పుడు పిల్లలకు కూడా షేరింగ్ ఆఫ్ వర్క్, జెండర్ డిఫరెన్సియేషన్ లేకుండా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మగపిల్లాళ్ళే ఎందుకు చేయడము, నువ్వు చెయ్యి అని అంటే మటుకు అది చాలా తప్పు, అది చాలా బ్యాడ్ ఇంపాక్ట్ ఇస్తుంది ఇద్దరికి. నేను అనవసరంగా ఆడపిల్లలో పుట్టానని అనుకోవడమే అసలు చాలా తప్పు విషయం. ఇట్స్ వెరీ ప్రెషియస్ టు బి ఎ ఉమెన్. అసలు అలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ రాకూడదు. ఇన్ ద వెరీ సేమ్ పాయింట్ ఆఫ్ టైం అబ్బాయిలకు కూడాను నేను ఏ పని చేయక్కర్లేదు అన్నటువంటి ఆ భావన అస్సలు క్రియేట్ అవ్వకూడదు. జెండర్ డిఫరెన్సియేషన్ అనేది చాలా మెయిన్. ఏంటంటే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, నువ్వు వెళ్ళి తీసుకురావచ్చు కదా, నువ్వు తీసుకురావచ్చు కదా అని చెప్పి ఇద్దరు అట్లా కూడా పోటాడుకుంటూ ఉంటారు. ఇక్కడ ఆడమోగానే తేడా కాదు. చిన్నపిల్లాడు ఉన్నది ప్యాంపర్ చేయడానికి, పెద్ద పిల్లాడు ఉన్నది బయటకు వెళ్ళి తీసుకురావడానికి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఇద్దరిని పంపించాలి, ఇద్దరికీ తెలియాలి. లోకజ్ఞానం ఇద్దరికీ ఒకటే. వాడు ఎక్స్పైరీ డేట్ ఉన్నది ఇస్తున్నాడా, అయిపోయింది ఇస్తున్నాడా, ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది కదా. సో అలాగా సోదరు వాళ్ళిద్దరు ఏదైనా పోటాడుకుంటున్నారు అనుకోండి, ప్రతిసారి పెద్దవాళ్ళనే అంటారు, నువ్వు చెప్పచ్చు కదా కనీసము చిన్నపిల్లాడు అలా చేస్తున్నప్పుడు అని చెప్పి. కానీ ఏ రోజు కూడాను చిన్నపిల్లలు వాళ్ళకు కూడా నువ్వు ఎందుకు అక్కని లేకపోతే అన్నయ్యని గౌరవించట్లేదు అన్న మాట ఒకసారి కూడా అనరు. ఇట్స్ యువర్ డ్యూటీ అన్న మాట అనరు. సో చిన్నవాళ్ళు అనేది ఎక్కువగా ప్యాంపర్ చేయడానికే ఉండేసరికి వాళ్ళల్లో ఆ భావన చాలా ఎక్కువైపోతుంది. పొద్దున పెద్ద తర్వాత కూడాను చాలా పొజిటివ్గా తయారయ్యి అసలు ఏదన్నా అడగండి, ప్రతి దానికి వెనకాలకు వచ్చేసి నా ముందర వీడు ఉన్నాడు అని చెప్పుకోవడానికి. అది చాలా తప్పు. ఎవరి ముందు ఎవరి వెనక ఎవరు ఉండరు. ఎవ్రీ వన్ షుడ్ బి ఎ సెల్ఫ్ మేడ్ పర్సన్. ఒకరోజు ఉంటారు, ఒకరోజు ఉండరు. ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాల్సిందే. ఇఫ్ ఎట్ ఆల్ ఏదన్నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేకపోతే వీళ్ళంతట వీళ్ళు, అంటే సంఘ జీవన్ మనం ఫస్ట్లో చెప్పుకున్నాం గుర్తుందా, అలాగా పక్కన వాళ్ళతో మాట్లాడి సజెషన్ తీసుకుని అప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేయాల్సింది వీళ్ళ. ఎవరు వీళ్ళ కోసం అవుట్ ఆఫ్ ది బ్లూ మూన్ ఒకసారి వచ్చేసి ఏదో క్రిష్ వచ్చినట్టు వచ్చి సిచ్యువేషన్స్ అన్ని సెట్ చేసి వెళ్ళిపోడు కాబట్టి వీళ్ళే కరెక్ట్గా ఉండాలి. ఇదండి సోదర భావానికి సంబంధించినటువంటి కథ. దీనితో ఇవాళ చిత్రం బళ్ళా రవిచిత్రాన్ని ముగిస్తున్నాను. తిరిగి రేపటి చిత్రం బళ్ళా రవిచిత్రంలో మరో విషయంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా అన్నట్టు అందరికీ మళ్ళీ ఒకసారి అవారి హ్యాపీ దసరా.
ఇప్పటివరకు
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బళ్ళారే విచిత్రం కార్యక్రమం. సెప్టెంబర్ 27, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.